சரணம் கரவாணி சர்மதம் தே சரணம் வாணி சராச்சரோபஜிவ்யம் கருணாமஸ்ருணை கடாக்ஷபாதை குருமாம் அம்பகிருதார்த்த சார்த்தவாஹம் சரதா சரதம்போஜவதனாம் வதனாம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத் விமலபட்டி கமலகுட்டீம் புஸ்தக ருத்ராக்ஷ ஷஸ்தஹஸ்தபுட்டீம் காமாட்சி பக்ஷ்மலாட்சி கலித விபஞ்சி விபாசி வைரிஞ்சி சிவாய குரவே நமஹ சிவாய குரவே நமஹ சிவாய குரவே நமஹ ஸ்ரீ மாத்ரே நமஹ ஸ்ரீ விஷ்ணு ரூபாய நம சிவாய அஜ்ஞானாம் ஜன்னவீ தீர்த்தம் வித்யா தீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் ஸ்ரீ சந்திரமௌலீஸ்வராய நம நமோ மஹத்பியோ ரிஷிபியோ குருபியோ நம. குருமயமையின சபா சதஸ்சுக்கு சமினய நமஸ்ஸு சமர்ப்பணம் செய்து மனம் தீபம் வெலகிச்சுதே சீக்கட்டு போத்தி எலாகூ அண்டே தீபம் நுச்சு வச்சு கிரணமுலு அது இன்னி கொடவலு பெட்டு மாட்டாடே கண்ணா ஒக்க தீபம் வெலகிஸ்தே அந்த கொப்பது கதா அலா வெலகின தீபம் வண்டிவாடு ரமண மகர்ஷி. ஆயன அருணாச்சலம்லோ சித்தி பொந்தின விஷயம் மீ அந்தரிக்கி தெரிசு. ஆயன சித்தி பொந்தின தர்வாதே பிரபஞ்சானிக்கு தெரிசாடு, கானி சாதன ஸ்திதிலோ காது, சித்தி பொந்தின தர்வாதே பிரபஞ்சானிக்கு தெரிசாடு. ஆ சித்தி பொந்தின தர்வாத ஆயன செப்பிருக்குன்ன விஷயாலு ஆச்சரியம் கலிகிஸ்தே. தன சாதன தசலோ ஆயன ஒக்கசாரி ஆ பர்வதம் வெத்த சமாதி ஸ்திதிலோ உண்டகா ஒக்க மகாத்முடு வச்சி ஈ புஸ்தகம் நீ தகர் உச்சேனு ஜாக்ரத்தகா சூஸ்தூ உண்டேனு வெளிப்பெட்டாரு. ஆ புஸ்தகம் ஆயன தகர் உంది. ஈ லோபல ஒக எதி வச்சி நீக்கு சம்பிரதாயபத்தமైన சந்யாசம் இஸ்தானு கொண்டதிக்கு வச்சே லோப நுவ ஆலோசிச்சுக்கோ அன்னட. ஆயன அக்கடிக்கு வெள்ளி வச்சே லோபல ஈன திருக வேஸ்தே அருணாச்சல பரிதிலோ சேரினட்டு ஜானி வாடுக்கு அதே சந்யாசம் அய்யாது, வாடுக்கு வேற தீட்ச அக்கர்லேது. ஆயன ராகனே சூப்பிச்சட்டு ஈன பிரமாணாண்ணி. ஆயன வெண்டனே நுவு சித்துடு அய்யா, வர்ண ஆசிரமாலுக்கு அதீதுடு அயினட்டு வாடு நுவு, அதீத ஸ்திதி. வீళ్ళని அத்தியாசிரமம் அண்டார், அன்னிட்கு அதீதமైన ஸ்திதிலோ உன்னட்டு வாடு ஆயன அனி செப்பார். அட்டவன் மகானுபாவு ஆயன ஆ கிரந்தம் ஆளு கொஞ்சம் விஷயம் செப்பாரு. அதுமெண்டே தட்சிணாமூர்த்தி அருணாச்சலம் மூடு ரூபாலத்தோ உன்னு, ஒக்கடி பர்வத ரூபண்ட. எந்தகண்டே ஜானமே ஜோதி கதா, ஜோதிஸ்வரூபுடைய பர்வதம். இக ஆலயம்லோ லிங்க ரூபம்ல உன்னு, இது காக பயண கொண்ட மீத தட்சிணாமூர்த்தி ரூபம்ல உன்னட்ட அது செப்துனது ஆ கிரந்தம். அது மரி சூடகலரா அண்ட் ஈ ரெண்டு எவரைனா சூடகலட்ட பர்வத்தான் கூட அந்த அந்தர்கதமே ஜோதினி ஸ்தூல நேத்தாலத்தோ சூழலாம். அது கிருத்தயுகம்லோ ஜோதிர்மயங்க கனபடிந்தனி, ஆடு தர்வாத ஸ்வர்ணவர்ணத்தோ கனபடிந்தி, ஆடு தர்வாத தாமிரவர்ணம், ஆடு தர்வாத ரஜதவர்ணம் கலியுகம்லோ சிலகா கோச்சரிஸ்தோந்தனி மனக்கு கிரந்தமுனு செப்துன்னாய். அலாண்டி தானி சுட்டு ஆ நித்யம் பிரதட்சிண சேசேவார்ட்ட அந்த தீட்சலுனி. ஆ பிரதட்சிண சேஸ்தூ உண்டகா ஒக்கசாரி தட்சிணாமூர்த்தி சூடாலே அனி ஆயன கனிபிச்சு அனுப்பிச்சு ஆ பர்வதம் பைக்கு வெளுத்தூ உண்டகா ஒக சோட ஆயனக்கு ஆ பர்வத சானுவுலு ராళ్ళు ஒరుసుకుని నిద్రొచ్చింది తొడ మీద వెళ్ళలేకపోయారు. ఆ చెప్పిన ప్రకారంగా ఆయన ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. అప్పుడు ఆయనకు ఒక మర్రి ఆకు దొరికింది అక్కడ. ఆ మర్రి ఆకు ఎక్కడ ఉండదు భూమి మీద, అంత విచిత్రమైన పెద్ద మర్రి ఆకు. అంటే నేను అక్కడ ఉన్నాను అని ఆకు ద్వారా చూపించాడు. మరి ఆయన ఎందుకు కనబడలేదు అంటే మూర్తి అయితే కదా కనబడ్డానికి. ఆ మూర్తి గనక ఆయన నీలోనే ఉన్నానయ్యా, మనలో ఉన్నదాన్ని మన జేబులో ఉంచుకున్న వస్తువునే బయట వెతికితే దొరకదే, మనదే ఆయన వస్తువు బయట వెతికితే దొరుకుతుందా, కనుక ఆ నేనే నీలో ఉన్న దక్షిణామూర్తి నాకు తెలుసుకో అనేటువంటి దాన్ని తెలియజేశాడు. అలా తెలియజేసే శక్తి ఉంది అరుణాచలంలో. ఇది ఆయన విషయం చెప్తే కొంతమంది బయట వెతకడానికి ప్రయత్నించి ఆయన కంటే కనబడలేదు కానీ మనం ఒక ట్రై చేద్దామని వెళ్ళేటండి. ఎందుకంటే అజ్ఞానం అహంకారం దేవుడి దగ్గర కూర్చోబెట్టిన పోదండి, అందుకే ఇది నిర్మూలిస్తేగా నేను కనబడ్డాను. ఇది నిర్మూలిస్తేగా నేను కనబడ్డా, ఎందుకంటే ఆయన కనబడినా ఇది పోకపోతే చాలా ప్రమాదం, భస్మహరుల్లా తయారవుతాం. అందుకు ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మనం చూడ్డానికి ట్రై చేద్దామా అన్నట్ట గుంపు బయలుదేరేట. అలిసిపోయారు, దాహతప్తులు అవుతున్నారు, కనబడలేదు. ఆ సమయంలో అక్కడ తోవలు ఆయన కనబడి ఎందుకు అలిసిపోయారా రెండు రెండు అని ఆతిథ్యం ఎవరు రమణ మహర్షి గారు. అది చూడండి అక్కడ అర్థం. దీన్ని బట్టి స్వాత్మా స్వరూపుడైన గురువే అంటే అసలు గురువు ఎవరు, నీ లోపలే ఉన్నాడు. అవునాలే, మీకు ఎందరు గురువులు బోధ చేసినా మీరేం గ్రహించారో అదే మిమ్మల్ని నడుపుతుంది. అవునా లేదా? ఎందరు గురువులు బోధ చేసినా మీరేం గ్రహించారో అదే మిమ్మల్ని నడుపుతున్నది. ఆ గ్రహింపుకి కారణమేమిటి? నీ లోపలున్న చైతన్యం వల్లనే నీ గ్రహించే లక్షణం. అయితే బుద్ధికి ఇంద్రియాలకి పరిమితి ఉంది, కానీ ఏ శక్తి వల్ల నువ్వు గ్రహించగలుగుతున్నావో దానికి పరిమితి ఉందా? అది అపరిమితంగా ఉంది. అది నువ్వు తెలుసుకోగలిగితే క్రమక్రమంగా నీలోనే అపరిమితంగా అఖండంగా ఉన్న ఆత్మశక్తే నీకు గురువై ఇంకా నువ్వు నేను వేరు కాదురా నాన్న అంటుంది. ఆ స్థితి వచ్చినప్పుడు దక్షిణామూర్తి ఇక్కడివాడు. అందుకే ఈ రోజుల్లో దక్షిణామూర్తిని ఆశ్రయించడం కంటే గొప్ప మార్గం లేదు. ఎందుకంటే ఏ గురువు దొరుకుతాడా అని వెతికితే కలిపురుషుడు బోలుడు రూపాలతో ఆల్రెడీ గురువేషంలో తిరుగుతున్నాడు మనకి. ఎక్కడ పెడితే అక్కడ వీధికో గురువు, పేటకో గురువు, ఇంటికో గురువు. కనుక ఏ గురువుని ఆశ్రయించాలి? గురువుని ఎందుకు ఆశ్రయించాలి? దైవం కోసం కదా. దైవాన్నే గురువుగా అనుకోండి, ఆయన చూసుకుంటాడు. అందుకే దక్షిణామూర్తినే గురుస్వరూపం అనుకుంటే ఇంకా జన్మ తరించిపోతుందండి. అందుకే మన శివాయ గురవే నమః అని ఎప్పుడు పెడితే అప్పుడు ఘోషిస్తుంటాం. దానికి వ్యాఖ్యానం కూడా చెప్పాం. మళ్ళీ చెప్పకపోతే చాలా మార్లు చెప్పేర్లండి అని కూడా అనగలం మనం. చాలా మార్లు చెప్పాం, కానీ దాని మంది ప్రతిపత్తి ఎంత నిలిచింది అని ఆలోచిస్తే శివాయ గురవే నమః అనే మంత్రం చాలా గొప్ప లక్షణం కలిగి అది ఎందుకన్నామో మరికొంత లోతుగా దిగితే దాని యొక్క అందం తెలుస్తుంది మనకి. శివుడు కానివాడు గురువు కాలేడు. ఆ విషయాన్ని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆడ తర్వాత వచ్చినటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు కూడా చెప్పారు. ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయానికి చెందిన వ్యాసదేవుడు స్వామిని కీర్తిస్తూ ఒక అష్టకం కూడా రచించాడు వేరేగా. ముందు ఆయన చెప్పుకోవాలి కదా. శ్రీమద్ గురో నిఖిల వేద శిరో నిగూఢ బ్రహ్మాత్మ బోధ సుఖ సాంద్రతనో మహాత్మన్ శ్రీకాంత వాక్పతి ముఖాకుల దేవ సంఘ స్వత్మావబోధక పరేశ నమో నమస్తే. ఈ అష్టకంలో ఒక్క శ్లోకం మీకు ఉదాహరణగా చెప్తున్నాను. శ్రీమద్గురో, శ్రీమంతమైన గురువు. ఇదే ఇక్కడ కూడా శ్రీ గురుమూర్తయే అని శంకరులు అనడానికి మాటకి రెండింటికి ఉన్న సమన్వయం తెలుస్తుంది. శ్రీమద్గురో, శ్రీమంతమైన ఓ గురువా అంటే శోభాస్వరూపుడైన వాడు, కాంతిస్వరూపుడు. అదే పరమాత్మ యొక్క శ్రీ ఏమిటండి? సచ్చిదానందమే ఆయన యొక్క శ్రీ. సచ్చిదానంద లక్షణ జ్ఞానమే ఆయన యొక్క శ్రీ. అందుకే శ్రీమద్గురో నిఖిల వేద శిరో నిగూఢ బ్రహ్మాత్మబోధ సుఖ సాంద్రతను. నిఖిల వేద శిరస్సులు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో నిగూఢమైన బ్రహ్మాత్మ జ్ఞానము ఏదుందో అదియే నీ సాంద్రమైన శరీరమయ్యా అన్నారు. ఆయన శరీరమే ఆత్మజ్ఞాన శరీరంట. మహాత్మన్ అటువంటి నువ్వు ఎందరందరికి బ్రహ్మ విద్యనిచ్చేవంటే శ్రీకాంత వాక్పతి ముఖ మొదలైన అఖిల దేవ సంఘ స్వత్మావబోధక పరేశ నమో నమస్తే అన్నారు వేదవ్యాసుల వారు దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తూ. ఇంకా అనేక రకములైన స్తోత్రములు ఉన్నాయి. ఇందులో మంత్రగర్భితంగా స్వామి యొక్క తత్వాన్ని చెప్పినటువంటి భక్తిభావాన్ని మన హృదయంలో పెళ్లిపుకేలా చేసేటువంటి మరో మహాస్తోత్రం ఒకటి ఉంది. అంతా కాకపోయినా అది కొద్ది క్లుప్తంగా స్పృశిద్దాం. ఎందుకంటే దక్షిణామూర్తి తత్వాన్ని ఎక్కడెక్కడుందో వీలైనంతగా ఒకచోట సమీకరించుకునే ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నాం. ఒక్కచోట ఉన్నదాన్ని వ్యాఖ్యానించడమే కాకుండా అనేకాన్ని ఒక్కచోట తెచ్చుకుని చేయాలనే ప్రయత్నం ఇది. ఉపాసకానాం యదుపాసనీయం ఉపాత్తవాసం వటసాఖి మూలే తద్ధామ దాక్షిణ్య జుషా స్వమూర్త్య జాగర్తు చిత్తే మమ బోధ రూపం. ఎంత అందంగా చెప్పారు చూడండి. ఈయన పేరు శ్రీమద్ శంకర భారతీ స్వామివారు. శంకర పరంపరకు చెందినటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవక్త, ఒక ఆచార్య స్వరూపుడు. ఉపాసకానాం యదుపాసనీయం, ఉపాసకులందరూ కూడా ఎవరిని ఉపాసించాలో, దేన్ని ఉపాసించాలి అంటే ఉపాత్తవాసం వటసాఖిమూలే, వటవృక్ష మూలంలో వాసం ఏర్పరచుకున్నవాడు. ఆయన ఎవరు అంటే తద్ధామ. ఆయన ధామం అంటే ఇక్కడ వెలుగు అని అర్థం. తత్ ధామ, తత్ అంటే బ్రహ్మవాచ్యాది. అలాంటి తత్పద లక్ష్యార్థం అంటామే అది తద్ధామ. ఆ బ్రహ్మజ్యోతియే దాక్షిణ్య జుష, దాక్షిణ్య భావనతో స్వమూర్త్య తన మూర్తితో నా హృదయంలో జ్ఞానముగా ఉద్భవించుగాక అని భావించి మౌనేన మందస్మిత భూషణేన మహర్షిలోకస్య తమోనుదంతం. స్వామి రెండు అందాలట, మౌనం మందస్మితం. మాట్లాడడానికి శబ్దమే కావాలా? దేనితోనే అని మాట్లాడగలరు. అసలు ఆయన అంటేనే వ్యక్తీకరణ. మనం మాట్లాడితే కానీ మన గురించి తెలియదు. స్వామి కనిపిస్తేనే ఆయన తెలిసిపోతాడు. అది ఎక్కడ సాక్షాత్కారం అంటే అదే అనుభవం. ఆ అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ మౌనం, మౌనం అనేది అనుభవంలోనే సాధ్యం. అనుభవానికి వచ్చే వరకు కూడా మాట ఉంటుంది. కనుక ఇక్కడ మౌనం గురించి చాలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మాట్లాడకుండా ఉండే స్థితి గురించి ఎన్ని మాట్లాడుకోవాలో అనమాట మనం. దాని గురించి కూడా చూద్దాం. కానీ ఇక్కడ మందస్మిత భూషణేనా ఆ అందాన్ని మాత్రం వదలలేకపోతున్నారండి. ఈ స్తోత్రకర్తే మరొక తోట చారుస్మితం చంద్రకళావతంశం అన్నారు. మాటి మాటికి ఆ మనస్సులో ఉండేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసే చిన్ని నవ్వు, ఆ తలపై చిన్ని చంద్రలేఖ, ఈ రెండు ప్రసన్నతను చూపిస్తున్నాడు. ఎంత ప్రసన్నమో స్వామి. అందుకు అటు చిరునవ్వు, ఇటువైపు వెన్నెల. ఏది గొప్పది అంటే పైన చంద్రుడి కంటే ఇది చాలా గొప్పగా ఉందిట. సిగజాబిలి కన్నమించు సొగసు శిరుల నొలికించే చిరునవ్వుల వెన్నెలనే కురిహించుమయా నాపై అనయమ్మును కరుణించడి దాక్షిణ్యపు భావరశ్మి, నయనమ్ముల వర్షించడి దాక్షిణ్యపు భావరశ్మి, అనయమ్మును కురిపించు మహరా దక్షిణామూర్తి అని కీర్తించి ఆ స్వామి నయనముల నుంచి కరుణ జాలువారుతోంది, ఆ ప్రసన్నత ఆ చిరునవ్వు నుంచి వస్తుంది. అందుకే తం సర్వాది గురుం మనోజ్ఞ వపుషం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచిత ముగ్ధ పాణి నలినం చిత్తే శివం కుర్మహే అని కూడా కీర్తించారు. ఆ చిరునవ్వుతో ఏం చేస్తున్నాడయ్యా అంటే మహర్షి లోకస్య తమో నుదంతం. ఆయన చుట్టూ చేరినటువంటి మహాత్ములు ఉన్నారే, వారు హృదయంలో ఉన్నటువంటి అవిద్యాంధకారాన్ని పూర్ణంగా పోగొడుతున్నట్ట. మమాద్య దేవో వటమూలవాసి, ఆదిదేవుడైనటువంటి ఆ స్వామి నాకు దేవుడు. వటమూలవాసి కృపావిశేషాత్ కృత సన్నిధానం, నా మనస్సులోకి ఆయన వచ్చాడు. అంతేగాని మనం ఆయన తెచ్చుకోలేము. మనం వేదనతో ఆర్తితో ప్రయత్నిస్తే దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. అందుకే కృపావిశేషాత్ కృత సన్నిధానం, దయతో నాకు సన్నిధానమైన ఆయన ఓంకార రూపాం ఉపదిశ్య విద్యాం అవిద్యకధ్వంతం అపాకరోతు. ఓంకార స్వరూపమైనటువంటి విద్య ఏదిందో, అందుకే నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకముక్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణాముక్తయే నమః అని అన్నాం. ప్రణవార్థం ఏదిందో అంటే ప్రణవము యొక్క ప్రయోజనం, ప్రణవము యొక్క ప్రధాన లక్షణం ఏదిందో దాన్ని చెప్పేటటువంటి వాడు నా యొక్క అవిద్యను పోగొట్టుగాక. తం దక్షిణామూర్తి తను మహేశం ఉపాస్మహే మోహ మహార్తి సాంస్య. దక్షిణామూర్తి శరీరాన్ని ధరించిన మహేశ్వరుణ్ణి ఎందుకు నేను ఆరాధిస్తున్నానంటే మోహమనే గొప్ప ఆర్తిని పోగొట్టడానికి. మోహం దేనివల్ల వస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుంది. అసలు అజ్ఞానం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, మోహం అంటే ఏమిటి, ఈ వివరణ అంతా శంకరుల వారి శ్లోకంలోకి దిగాక మనకి ఎలాగో తెలుస్తుంది. కానీ మోహమే పెద్ద ఆర్తి అండి దానివల్ల. ఎందుకంటే పరిమితి భావం వల్ల కలిగేదే మోహం. ఒక దాని మీద పరిమితి భావం ఏర్పడితేనే ఇది నాది ఇంకొకటికి పోకూడదు అనే వేదన ఏర్పడుతుంది. నాది అనడంలో కామం, ఇంకొకటికి పోకూడదు అనడంలో ప్రతికూల భావం వల్ల క్రోధం కలుగుతుంది. దీనికి కారణం మోహమే కదా ఆధారమైంది. కనుక మోహం అనేది పరిమితి భావన వల్ల కలుగుతున్నది. ఈ పరిమితి భావం వల్ల కలిగే ఆర్తి ఏదిందో దాన్నంతటినీ తన అపరిమితమైనటువంటి ఆత్మబోధ చేత పోగొట్టువాడు గనక మోహ మహార్తి సాంచై. ఇలాంటి దైవాన్ని ఉపాసించారు కదా, ఇంకెక్కడికైనా వెళతారా అంటే ఈ భక్తుడు తన అనన్య భక్తిని చెప్తున్నాడు చూడండి. సర్వం దక్షిణామూర్తిమయం అనేటువంటి స్థితితో శుంభో లోకగురో మరీయ మనస సౌక్షోపదేశం కురు అన్నారు శంకరుల వారు. లోకానికి గురువైనటువంటి ఓ శుంభో నాకు మనస్సుకు ఏది శాంత అది నేను చెప్పవయ్యా అన్నారు. అంతేగా నా మనస్సుకి ఇది అయితే సుఖము అది ఇచ్చేవయ్యా అని ఆయనకి మనం చెప్పడం కాదు. మనకేది సుఖము ఆయనకి తెలుసు. ఎన్ని మార్కులు నా పేపర్ గేయని ఎవరైనా చెప్తారని టీచర్ గారికి ఏం వేయాలి ఆయనకి తెలుసు. వీడేమిటో వాడికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనమే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి డాక్టర్ గారి సంతకం పెట్టమంటే ఏమైనా బాగుంటుందా? జబ్బు ఏమిటో వైద్యుడికి తెలుసు, మనమేమిటో దేవుడు భగవానుడికి తెలుసు. అందుకే నీకేది ముందో ఆయన చూసుకుంటాడు. అందుకే గురువుగారు తెలివిగా ఏమన్నారంటే శంభో లోకగురో మదీయ మనస సౌక్షోపదేశం కురు. ఓ జగద్గురు నువ్వు నాకు సౌక్షోపదేశం చేయవయ్యా. అయితే లోకగురు అని లోకానికి గురువు, లోకానికి గురువు అని మొదలు అంటా అంట. కానీ పరమేశ్వరుడు ఏం చేశారంటే లోకమే నా యొక్క గురుస్వరూపం చూపిస్తాట. నుదుటి మీద నేత్రము లేనివాడు, శాంతమైన రూపం లేనివాడు, సర్పములను ధరించనివాడు, చిన్ముద్ర లేనివాడు, నిద్ర యామరపాటు మొదలైన లక్షణాలు లేనివాడు అయిన, కానీ ఆ లేనివాడు కానివాడు నాకు దేవుడిగా ఉండకూడదన్నాడు ఇక్కడ. అర్థమైందా? అంటే నా దైవం ఆయనే. ఇతర దేవతలు అంటే ఇక్కడ ఇతర దేవత నింద కాదు. ఇక్కడ సర్వదేవతల్లోని తన స్వరూపాన్ని దర్శిస్తూ పరమమైన బ్రహ్మ విద్య ఇచ్చేటువంటి స్వామే నాకు అభీష్టము అని ఉపాసన యొక్క గరిమని చూపిస్తున్నారు ఇక్కడ ఆచార్యులు. ఎస్తే ప్రసన్నాం అనుసంధదానో, దక్షిణామూర్తి ఆరాధన వల్ల వచ్చే సిద్ధిని చెప్తూ, ఎవరు ఈ ప్రసన్న స్వరూపుడైన దక్షిణామూర్తిని అనుసంధానం చేస్తారో, అనుసంధానం అంటేనే ఉపాసన. ఉపాసన అంటే అర్థం భగవత్ సాన్నిధ్య భావన. భగవత్ సాన్నిధ్య భావన ఉపాసన అంటే, నేను ఫలానా దేవత ఉపాసకుణ్ణి అంటే అర్థం నిరంతరం ఆ దేవతా సన్నిధిలోనే వీడి మనస్సున్నది, తత్ సాన్నిధ్య భావననే ఉపాసన అంటారు. ఈ సాన్నిధ్యం క్రమంగా అదే అయిపోతుంది. కనుక ఉపాసన ఉపనిషత్ అనే శబ్దముల యొక్క సామ్యం కూడా మనకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నది. మూర్తి ముదా ముగ్ధ శశాంకమౌళేహే, ముగ్ధ శశాంకమౌళేహే, ఆ లేత జాబిలిని ధరించినటువంటి ఆ చంద్రశేఖరుడైన దక్షిణామూర్తిని ఎవరు ఉపాసన చేస్తున్నారో వారికి ఆయన ఏమిస్తాడంటే, ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యా, ఆయువు ఐశ్వర్యము విద్య ఇవ్వడమే కాకుండా పరమ ప్రయోజనంగా అంతే చ వేదాంత మహారహస్యం. చివరికి ఆయన ఇచ్చేది వేదాంత మహారహస్యం. చివరికి అంటే అర్థం మనం అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరికి ఆయన ఇచ్చేస్తాడండి అని కదా, అది కాదు అర్థం. చివరికి అంటే సారముగా మనకిచ్చేది అని, అన్యాయకి ఏది మిగిలేది అంటే అర్థం అసలైన సారము అంతే కదండి. పొట్టంతా ఊదేస్తే ఏది మిగులుతుందో అది అంతమంటే అర్థం, అంతమంటే అసలైన సత్యము అని. కనుక దానిని ప్రదానం చేస్తాడు, అంతే చ వేదాంత మహారహస్యం అని చెప్పి ఇన్ని విధములుగా మనకి దక్షిణామూర్తి ఉపాసనకు సంబంధించిన స్తోత్రవాంగ్మయం చాలా ఉంది. ఇక అష్టోత్తర సహస్రనామ విద్య కూడా మనకి కల్పశాస్త్రాలు చాలా చెప్పాయి, వాటన్నింటి జోలికి వెళ్ళట్లేదు, ఇంతమేరకు చాలు. ఎందుకంటే ధర్మము భక్తి జ్ఞానము ఈ మూడు కలిగించడానికే ఉపన్యాసం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ధర్మమునందు నిష్ఠ, భక్తి యందు కుదురు, జ్ఞానము యందు లక్ష్యం ఉండేటట్లు చేయగలిగితే ఈ ప్రవచనానికి అదే అసలైన ప్రయోజనం. ఆ దిశగా గ్రహించడానికి ప్రయత్నించాలి. అలా మనం ఒక్కసారి మళ్ళీ శంకరుల వారి దానికి ప్రవేశించే ముందు జాగ్రత్తగా ఈ 10 శ్లోకములు కూడా నిత్యం పారాయణ చేస్తానని మనసులో సంకల్పం చేసుకోండి. జాగ్రత్తగా రేపటి నుంచి పాఠము తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకుని కూడా చూసుకోవచ్చు, వాటి మర్మములను మనం పరిశీలించవచ్చు. ముందుగా మనం దక్షిణామూర్తి మాటకు ఎన్నెన్న అర్థములు చెప్పుకున్నాము, విస్మరించవద్దు. సమర్థత, నైపుణ్యము ఇత్యాదులని, యోగము, యోగ కర్మసు కోసలంతా కూడా మనం అన్వయించాం. కనుక దక్షిణామూర్తి అంటేనే యోగమూర్తి, జ్ఞానమూర్తి, పూర్ణ జ్ఞానమూర్తి. అయితే మూర్తి అమూర్తి మళ్ళీ రెండున్నాయి ఇక్కడ. తత్వంలోకి వెళ్ళేటప్పటికల్లా అమూర్తమే కదండి, అమూర్తమే తత్వంలోకి వెళ్ళేటప్పటికి అమూర్తమే. ఒక వస్తువు నామం ఎంతవరకు అవసరం అంటే వస్తువుని తెలుసుకోవడం వరకు, వస్తువుని రూపం ఎంతవరకు అవసరం అంటే దాన్ని వినియోగించుకోవడం వరకు. వినియోగించిన తర్వాత తత్వంగా మారిపోతుంది, లోకంలో మామూలు దాంట్లోనే మనం చూస్తున్నది. కనుక భగవన్ నామరూపముల యొక్క ఆవశ్యకం ఏమిటంటే నామరూపాలకు అతీత తత్వానికి చేరుకోవడానికి ఆయన వచ్చాడు. ఆయన నిజానికి నామరూపాల్లో ఇమ్మడు, మన కోసం ఎందుకు దిగొచ్చాడంటే మనం మెట్లెక్కలేక మేడ మీద వాడి దగ్గరికి వెళ్ళడానికి కింద నాయనా నేను ఎక్కలేను అని అవస్థపడుతుంటే ఆయన మెట్లన్నీ దిగి కిందకు వచ్చి రానాయన అంటే నువ్వు కూడా నా అలాగే కిందకి దిగేవన్నమాట. అంటే నువ్వు ఎక్కలేక ఎక్కలేదు, నేను ఎక్కడున్నా అక్కడే వాడిని, అందుకు దిగుతాడు ఆయన. దీన్నే దిగడం అంటారండి, ఈ దిగడాన్ని అవతారం అంటారు. మరేం కాదు అవతారం అంటే నామరూపాతీత తత్వం మనపై దయతో నామరూపాలకు ఒదిగి రావడమే దిగి రావడం అని మన ఎనకుమారులు చెప్పుకున్నాం. అందుకు అవతారం, భగవానుడు ఏ విధంగా వ్యక్తమైన అవతారమే. అందుకే ఆ స్వరూపం మనల్ని అనుగ్రహించడానికి వచ్చినప్పుడు మూర్తము అన్నాడు. దివే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అని మనకి వైదిక శాస్త్రములే చెప్తూ ఉన్నాయి. బ్రహ్మమును రెండుగా మూర్తము అమూర్తముగా గ్రహించు. అంతేగాని మూర్తమంతా బ్రహ్మము కాదు అంటే మళ్ళీ బ్రహ్మమును భేదం చూపించినట్టే. మూర్తమైన దానియందంతా వ్యాపించిన వాడు అమూర్తమే. కనుక మూర్తామూర్తములు రెండు ఉన్నాయి. అయితే మనం ఎంతవరకు మూర్తులతో కూడి ఉంటామో మనకు మూర్తుల అవసరం ఉంటుంది. ఎంతవరకు నామరూప స్పృహాత్మకమైన స్థితిలో మనం ఉంటామో అంతవరకు నామరూపములతో అంటుకోకుండా ఎలా ఉండగలమండి? అంతే కదా, కనిపించితే దీని పేరేమిటి అని అడగకుండా ఉండలేము. లేదా ఎవడైనా దాని పేరు ఇదంటే ఎలా ఉంటుంది, ఫోటో అయినా తెచ్చేవా అని అడగకుండా ఉండలేము. ఎందుకంటే మన ప్రవృత్తే నామరూపాలతో అంటుకునిందే, మరి వీడికి నామరూపాతీతత్వం నామరూపాతీతత్వం అంటే మరేదో ఆలోచించుకుంటూ భ్రష్టుడైపోతాడు. అందుకు ఏం చేశాడంటే భగవానుడు మిమ్మల్ని బంధించే నామరూపాలు లోకంలో ఉన్నాయి, మిమ్మల్ని తరింపజేసే నామరూపాలు నాకున్నాయన్నాడు ఇది. అందుకు ఆయనకి తరింపజేసే నామము రూపములే ఆయన ధరించిన అనేకానేకములైన రూపములు. కనుక ఎందుకు ఎలా ధరించగలిగాడండి? రూపం లేనివాడు రూపాన్ని ఎలా ధరించగలిగాడు అంటే తన దక్షిణ వల్ల ధరించగలిగాడు. దక్షిణ అంటే శక్తి సమర్థత అన్నాం, అలాగే దక్షిణ అంటే దాక్షిణ్యం అని కూడా. ద దయతో రూపం ధరించాడు. రూపం ధరించాడంటేనే దయవల్ల. మన కోసం ఎందుకు వచ్చాడండి? దయవల్ల వచ్చాడు. అందుకని మనం ఏదో ఇస్తామని మన దగ్గరికి వస్తాడా? మనల్ని అనుగ్రహించడానికై వచ్చినవాడు. అదేవిధంగా దయతో వచ్చినవాడు, సమర్థతతో వచ్చినవాడు, రెండు. ఊరికనే మనం ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచి వెళ్ళిపోవడానికి రాలేదు ఆయన. అసలు ఏడుపు లేని స్థితి పడడానికి వచ్చాడు. కనుక దయతో సమర్థతతో దిగి వచ్చాడు. కనుక దాక్షిణ్యముతో మూర్తి కట్టినవాడు దాక్షిణ్యమే మూర్తిగా అయినవాడు, దక్షిణామూర్తి. అయితే ఈ పదం ఎంత గొప్పదంటే, భావిస్తూ 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 ఉంటే మూర్తి కాస్త అమూర్తం అయిపోతుందిట. అది ఎలాగంటే దక్షిణ అమూర్తి దక్షిణామూర్తి అని వివరించారు శాస్త్రవేత్త. దక్షిణము అమూర్తిత్వము ఈ రెండు ఎలాగు అంటే, సంప్రదాయ సిద్ధమైన వ్యాఖ్యానాల్లో ఒకటి, శ్రియా అనాజచించ మాయయా శక్త్యా దక్షిణ సృష్టి స్థిత్యంత విరచనా నిపుణశ్చ అసౌ పరమార్థత అమూర్తిశ్చ ఆకార విశేషరహిత సహ దక్షిణామూర్తి అని నిర్వచనాన్ని ఇచ్చారు. శ్రియా అంటే తన యొక్క అనంత శక్తి. ఆయన జగత్తంతా మాయతో రచించిన మాయ ఎవరిది? దేవి ఏషా గుణమయి మమ మాయ అన్నాడు. నా యొక్క శక్తి, ఆ శక్తితోనే ఇదంతా రచించాడు. శ్రియా అదే శ్రీ అంటే, శ్రీ అంటే ఆయన యొక్క అనంత శక్తి. ఆ అనంత శక్తి అది విభూతి అనమాట. అంటే జగత్తులో కనిపించడమన్నీ ఆయన విభూతులు, ఆయన స్వరూపం పరమాత్మతత్వం. కానీ జగత్తు భగవాన్ యొక్క విభూతి స్వరూపం, తాను పరమాత్ముడిగా భాషిస్తున్నాడు. అందుకు జగత్తుని విభూతిగా దర్శించాలి. అది విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగాలు పక్క పక్కనే ఉండడంలో ఆంతర్యమది. విభూతి యోగం బాగా తెలుసుకుంటే జగత్తంతా భగవద్విభూతులే అని తెలిస్తే విశ్వమే ఆయన రూపంగా కనబడి ఈశావాస్యమిదం సర్వం అని తేలుతుంది. అందుకే శంకరుల వారు ఈ శ్లోకంలో చిట్టే చివరికి ఈశావాస్యమిదం సర్వం అనే వాక్యాన్ని ప్రతిపాదించారు. అది ప్రతిపాదించడానికి మొదటి నుండి జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకు విశ్వమంతా ఆయన విభూతులతో నిండున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తే ఇంత జగత్తు గురించి మనం ఆలోచించడం లేదు కానీ ఎంత అద్భుతంగా నడుస్తుంది. మనం బాహ్యదృష్టి బాహ్యదృష్టి అంటాం కానీ బాహ్యదృష్టి చేతనైనా భగవంతుడు మనకు తెలిసిపోతాడు. అది చేత కాదు మనకి. బాహ్యంలో పరిశీలిస్తే ఏమిటి విశ్వం, ఎక్కడొచ్చింది, ఎలా కలుగుతుంది, ఎటు పోతుంది, ఏమిటి క్రమబద్ధంగా ఎవరి వల్ల నడుస్తున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తే ఎవడు కారణం, కారణమైన వాడు ఎక్కడున్నాడు, ఎక్కడో ఉండి నడుపుతున్నాడా, ఇందులోనే ఉండి నడుపుతున్నాడా, ఇందులో ఉండి నడిపితే ఈ మార్పులన్నీ ఆయనకి ఉన్నాయా, ఈ ప్రశ్నలు వేసుకోవడం మొదలు పెడితే ఆయన దొరికిపోతాడండి. మనం ప్రశ్నించడం కూడా చేత కాదు కదా. ఇలా ప్రశ్నిస్తే ఆయన తప్పకుండా దొరుకుతాడు. అందుకు ఇది కూడా పనికొస్తుంది మనకి. అలా వెళుతూ వెళుతూ ఉంటే ఈ జగత్ రచన ఇంతా కూడా ఆయన చేస్తున్నాడు. దేనితో? తన శక్తితో చేస్తున్నాడు. ఆ శక్తే దక్షిణ, అది ఆయన యొక్క శక్తి. ఇంత చేస్తున్నా వేటికి అంటకుండా నామరూపాతీతత్వంగా, అంటే జగత్తంతా నామరూపాత్మకం. ఈ నామరూపాత్మకమైన జగత్తంతటిని నిర్వహిస్తున్నవాడు దక్షిణుడు, సర్వసమర్థుడు. ఆయన మాత్రం పరమార్థత ఎలా ఉన్నాడు? అమూర్తి అయి ఉన్నాడు. అందుకే వ్యవహారత దక్షిణ పరమార్థత అమూర్తి అని చెప్పి, తన యొక్క శక్తితో సృష్టి స్థితులన్నీ చేసే నిపుణుడు గనక దక్షిణుడు, దక్షిణ సృష్టి స్థిత్యంత విరచన నిపుణశ్చ అన్నారు. అది దక్షిణ. అసౌ ఆయనయే పరమార్థత అమూర్తిశ్చ అంటే ఆకార విశేషరహిత, ఆకారాదులు లేనివాడు. ఆకారాదులు ఉన్నాడు అంటే పరిమితుడు అని అర్థం అనమాట.